Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జ వెన్నెలా గారి చిత్రం పలారే విచిత్రం కార్యక్రమం మే 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ శనివారం అంటే మనము సంగీతమో హాస్యమో సాహిత్యమో చరిత్రో జానపద కథలో ఇలా ఏవేవో మాట్లాడేసుకుంటూ ఉంటాం కొంచెం స్పెషల్గా. అందులో భాగంగా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 3 బయోపిక్లు వచ్చినాయి ఆయన మీద. సో ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్గా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా లాస్ట్ వీక్ నేను సినిమా ఆఫర్స్ వచ్చినా కూడా ముందు చదువు తర్వాతే ఇంకేదైనా అనేటటువంటి ఒక ఉద్దేశంలో ఆయన అసలు బీఏ పూర్తయ్యే వరకు ఎటువంటి సినిమాల్లోనూ యాక్ట్ చేయలేదు అని చెప్పాను. ఎందుకు అంటే దానికి సంబంధించి వివరాలు కూడా చెప్పాను. అంటే చదువు అనేది ఎంత అవసరము, బంధువులంతా ఎంత గేలి చేశారు, ఎలా నిన్ను చేరదీస్తే నువ్వు ఎలా తయారయ్యావు అనే విషయం కొంచెం వాళ్ళు హేళనగా మాట్లాడేసరికి అది భరించలేక ముందు చదువు తర్వాతే ఇంకేదైనా అనుకున్నారని. 1945 నుంచి 47 వరకు కాలేజ్లో బీఏ చదివే రోజుల్లో ఎన్టీఆర్ గుంటూరు నుంచి విజయవాడకి ట్రైన్లో వెళ్ళేవారు. ఎప్పుడైనా ట్రైన్ మిస్ అయిపోతే అదే రైలు పట్టాలు అది అంటే అదే దారి తెలుస్తుంది కదా, సో ఆ రైలు పట్టాల మీద అలా నడుచుకుంటూ విజయవాడ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయట. అప్పుడు భార్య హరికేన్ లాంతర్ పట్టుకుని ఇంటి దగ్గరే వెయిట్ చేస్తూ ఉండేదిట. 1947లో ఎల్వి ప్రసాద్ గారు శ్రీమతి అని ఒక మూవీ ప్లాన్ చేశారు. ఆఫ్కోర్స్ అల్టిమేట్గా తీయలేదనుకోండి, అయితే విజయవాడ వస్తే రామారావు గారిని ఎవరో పరిచయం చేశారు. అప్పుడు ఎల్వి ప్రసాద్ అడిగారట సినిమాల్లో వేస్తావా అని. ఓకే ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది సో వేస్తాను సరేనన్నారట. ఓకే అయితే నువ్వు మద్రాసుకు వచ్చేసాయి స్క్రీన్ టెస్ట్లు అవి చేద్దాము అన్నారట. సరే అని ఈయన మద్రాసు వెళ్ళారు, స్క్రీన్ టెస్ట్లు అవి చేయించారు, మళ్ళీ పిలుస్తాము ప్రస్తుతానికైతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మరి సరే వెనక్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి జాబ్ అనేది ఇంకా కెరీర్ పరంగా అంత ఆలోచించలేదు. సరే ఈలోపు నేషనల్ ఆర్ట్ థియేటర్ పేరుతోటి నాటకాలు అవి వేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చదివింది ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ కదా, ఎస్ఆర్ఆర్ కాలేజ్ మాచవరం. సరే ఆ తర్వాత తన ప్రొడక్షన్ హౌస్ సొంతంగా పెట్టిన తర్వాత కూడా దానికి NAT అనే పేరే పెట్టారు, అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్. అదే పేరుతోటే తన ప్రొడక్షన్ హౌస్ని కూడా స్టార్ట్ చేశారు తర్వాత రోజుల్లో. అయితే అటు నాటకాలు వేస్తున్నా ఉద్యోగాల కోసం కూడా ట్రయల్స్ వేస్తూ ఉండేవారు. తర్వాత ఈ సర్వీస్ కమిషన్కి ఒక ఎగ్జామ్ ఉంటే అది రాశారు. రాస్తే సరే ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక జాబ్ వచ్చింది. సరే సూపర్ చేరదామా వద్దా ఏంటి అని ఆలోచిస్తూ ఉండేలోపు ఎల్వి ప్రసాద్ గారి నుంచి లెటర్ వచ్చింది. మేము అనుకున్న శ్రీమతి మూవీ ఆగిపోయింది, మన దేశం అని ఇంకొక మూవీ తీస్తున్నాను, అందులో ఒక చిన్న వేషం ఉంది మీరు వచ్చి వెయ్యండి అని. ఇదేంటిది శ్రీమతి మూవీలో హీరో వేషం అని చెప్పి తీరానేమో ఇప్పుడు మన దేశంలో అయితే చిన్న వేషం ఇవ్వడం ఏమిటి అని అనుకుని ఈయన ఆ మూవీ ఆశలన్నీ వదిలేసుకుని ఇంక వద్దులే అని చెప్పి ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అయితే జాబ్ వచ్చింది కదా దానికన్నా ఇదే బెస్ట్లే అని చెప్పి జాయిన్ అయిపోయారు. జాయిన్ అయితే అయ్యారే కానీ హార్డ్లీ 11 డేస్ కూడా పనిచేయలేదు. ఎందుకు అంటే ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మంచి కష్టపడి పనిచేసేటటువంటి తత్వం ఉంది. రైతు కుటుంబం, ఏదైనా సరే కష్టపడి పనిచేసి సంపాదించాలనేటటువంటి ఒక వ్యక్తిత్వం. మరి ఈయన చేరిందేమో అప్పటికే కరప్షన్ ఉంది, ఇంక ఇప్పుడైతే ఇంక అసలు చెప్పక్కర్లేదు అనుకోండి, టోటల్ కరప్షన్కి ఆలవలమైనటువంటి రిజిస్టర్ ఆఫీస్. ఆఫీస్లో ఇలా చేరిన ఫస్ట్ రోజే ఈయనకు ఒక కోట్ ఇచ్చారు. ఆ కోటు విప్పి ఆ కుర్చీకి తగిలించి పని చేసుకుంటూ ఉన్నారట. సాయంత్రం అయ్యేసరికి కోటు జేబు మొత్తం బరువుగా ఉందిట. చూస్తేనేమో లంచం డబ్బు. ఆ ఆఫీసు బంట్రోతు ప్రతిరోజు ఎవరెవరు వస్తున్నారు సైన్ కోసము, ఏమేమి రిజిస్టర్ చేయించుకుంటున్నారు, వాటికి సంబంధించినటువంటి వివరాల్లో ఎంతమంది వస్తే అంతమంది దగ్గర ఇంత మొత్తం అని చెప్పి తీసుకుని ఎవరి వాటాలు వాళ్ళకి సిన్సియర్గా పనిచేసేవారట. ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్లో ఎవరి వాటా వాళ్ళకి ఆ కోటలో అలా ఉండిపోయేది. ఇది చూడంగానే నాకు విపరీతమైన కోపం వచ్చింది. నాకు అసలు అక్కర్లేదు అని చెప్పి తను ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. ఆ దెబ్బకి ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అందరికీను శత్రువు అయిపోయారు. అంతే కదా, మరి అంత అందరూ కరప్టెడ్ పీపుల్ ఉండి ఒక్కతను మంచివాడు ఉంటే ఆబ్వియస్లీ శత్రువే అయిపోతాడు. ఇలాంటి వాడు మన మధ్య ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నారు. పైగా అలాంటి హోస్టల్ వాతావరణం తనకు కూడా పెద్ద అంత పనికి అంటే అంత నచ్చలేదు. పైగా ఇంకో కొలీగ్ ఏమో, మేమంటే ఏదో ధైర్యం చేయలేకపోతున్నాము, ఏదో ఇక్కడే ఏదో బతుకు ఈడుస్తున్నాము, నీకు మంచి హైటు పర్సనాలిటీ ఉంది, నువ్వు హ్యాపీగా సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా అని నెమ్మదిగా వాళ్ళు నూరు పోయడం స్టార్ట్ చేశారు. అలా ఎందుకు అన్నారు అంటే, అప్పుడే ఎన్టీఆర్కి బిఏ సుబ్బారావు గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. బిఏ సుబ్బారావు గారు అంటే ఎస్టాబ్లిష్ డైరెక్టర్ అయితే కాదు, జస్ట్ అప్పుడే పైకి వస్తున్నటువంటి డైరెక్టర్. పల్లెటూరి పిల్ల మూవీ ప్లాన్ చేస్తూ ఎల్వి ప్రసాద్ గారిని సలహా అడిగారట, ఎవరన్నా మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పండి అని. సరే, ఈయన మరి అంతకుముందే స్క్రీన్ టెస్ట్లు అవి చేశారు కదా, అది గుర్తొచ్చి అరే ఒక అతను ఉన్నాడు అని ఎన్టీఆర్ని రికమెండ్ చేశారు. దాంతో ఆయన అడ్రస్ కనుక్కొని లెటర్ రాశారు బిఏ సుబ్బారావు, మద్రాస్కి రండి అని. సరే, చివరికి కొలీగ్ సలహాలు ఇవన్నీ విని ఇక్కడ నేను ఎట్లాగో ఉండలేను ఈ కరప్షన్ దీంట్లో అని చెప్పి బిఏ సుబ్బారావు గారి కోసం అని చెప్పి ఎన్టీఆర్ మద్రాసు ట్రైన్ ఎక్కారు. మద్రాసు వెళుతూనే ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, నాకేమో పెద్ద హీరో వేషం ఇస్తానని చెప్పారు కదా మీరు, మరి ఎందుకు ఇవ్వలేదు, నేను దానికి పనికిరానా, స్క్రీన్ టెస్ట్లు అవన్నీ చేశారు, ఫోటోషూట్ చేశారు, అన్నీ చేసి హీరో వేషం ఇవ్వకుండా ఏదో చిన్న వేషం ఇస్తానన్నారేంటి అని చెప్పి మొహం మీదే అడిగేశారు. అది ఆయన స్టైలు. జీవితం అంతా కూడాను ఆయన సమస్యలతో ఇలాగే పోరాడారు, ఆర్ సమస్యలను ఎదుర్కోవడంలో ఇదే స్ట్రాటజీని ఉపయోగించారు. ఎటువంటి ఒక హిపోక్రసీ అలాంటివి ఏమి ఉండవు, దాపరికం అనేది అసలు ఉండదు. ఏదైనా ఉంటే మొహం మీద ఫాట్మని అడిగేయడమే, అలా మనసులో పెట్టుకుని ఇంకో మూడో మనిషి దగ్గర చెప్పి, లేకపోతే ఇదిగో ఇలా జరిగింది కాబట్టి నేను మాట్లాడను రీజన్ తెలియకుండా ఆ కోపాన్ని ఇంకొక విషయంలో తీయడము, ఇలాంటివి ఉండవు. ఏది ఉన్నా సరే డైరెక్ట్గా స్ట్రైట్గా మొహం మీద అడిగేసేయడమే. సో ప్రసాద్ గారు అన్నారు, కాలం కలిసిరాలేదు అబ్బాయి, ఈలోపు మీరు సుబ్బారావు గారిని కలవండి అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Oh, నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచారుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్లో భాగంగా ఎలా ఆయనకి మూవీ ఛాన్స్ అనేది వచ్చింది, ఫస్ట్ ఎలా ఆయన అసలు మద్రాస్కి వెళ్ళడానికి కారణాలు ఏంటనే విషయం మీద మాట్లాడుకుంటున్నా. ఎల్వి ప్రసాద్ గారు శ్రీమతి అనే మూవీ తీద్దామనుకుని ఈలోపు టైం బాగాలేక అది డ్రాప్ అయిపోతే ఆ విషయం వేరే, అంటే ఇంకా వేరే ఈ ఫోటోషూట్ అనేది వేరే దానికి పనికొస్తుంది అనుకుని సుబ్బారావు గారు ఎవరైనా మంచి శరీర సౌష్ఠవం ఉండి మంచి ముఖ కవళికలు ఉన్నటువంటి హీరో ఎవరైనా మీకు తెలిస్తే చెప్పండి మీ దృష్టిలో అన్నప్పుడు రామారావు గారి పేరు రికమెండ్ చేయడం, ఆయన లెటర్ రాయడం, ఈయన మద్రాసు వెళ్ళడం, ఎల్వి ప్రసాద్ గారిని మొహం మీదే అడిగేయడం అన్నీ జరిగిపోయినాయి. ఆయనేమో సరే మీరు ఈలోపు సుబ్బారావు గారిని కలవండి అనేసరికి ఈయన స్టూడియోకి వెళ్ళి సుబ్బారావు గారిని కలిశారు. ఎన్టీఆర్ని చూస్తూ ఉండగానే దూరం నుంచి అని అలా నడుచుకుంటూ వస్తుంటే సుబ్బారావు గారు ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుండు అనుకున్నారట. ఈయన దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పంగానే అయితే నువ్వే నా హీరోవి అని అన్నారు. ఒక మేకప్ టెస్ట్ లేదు, వాయిస్ టెస్ట్ లేదు, ఏమీ లేదు. జస్ట్ అలా దూరం నుంచి చూస్తున్నప్పుడు, అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు చూసి బాగున్నాడు అనుకుని ఓకే చేసేసుకున్నారు. 1116 అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఇచ్చి బుక్ చేసుకున్నారు. ఆ రోజుల్లో 1116 అంటే అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు ఇచ్చినట్టే అనుకోండి, 47-48 ఆ టైంలో. అయితే ఎల్వి ప్రసాద్ గారు మొత్తుకున్నారు, బాబాయ్ అసలు నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు అని హెచ్చరించారు. ఇలా కాదు, ఒక పని చేద్దాం పోనీ, నువ్వు డైరెక్ట్గా ఒక హీరోగా బుక్ చేసుకుని ఆ సరిగ్గా ఆడి ఆడక ఈ అబ్బాయి సరిగ్గా చేసి చేయక ఎందుకు, మన దేశం అని నేను ఒక మూవీ తీస్తున్నాను, అందులో ఒక చిన్న వేషం ఇచ్చి చూస్తాను, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి తెలుస్తుంది, అప్పుడు నువ్వు హీరోగా బుక్ చేసుకుంటావా ఏంటి అనే డిసిషన్ తీసుకో, అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేయకు అన్నారు. సుబ్బారావు గారు వింటేగా అబ్బే అదేం అక్కర్లేదు అన్నారు. కానీ ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీఆర్కి మన దేశంలో చిన్న వేషం ఇచ్చారు, అది కూడా ఏంటి, ఒక నెగటివ్ టచ్ ఉన్నటువంటి వేషం, ఒక విలనిక్ టైప్ ఆఫ్ అన్నమాట. అంటే దేశభక్తులందరి మీద విరుచుకుపడేటటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వేషం అది. సో ఫస్ట్ వేషం హీరో కాదు, బట్ స్టిల్ ఎల్వి ప్రసాద్ గారి మీద గౌరవం కొద్దీ ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్కి ఒప్పుకున్నారు. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మడం తిప్పడం అన్నట్టుగా, అంటే అది బాలకృష్ణ డైలాగ్ అయినా ఒరిజినల్ క్యారెక్టర్ ఎన్టీఆర్ది కాబట్టి మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ క్యారెక్టర్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా అందులో జీవించేసేవారు ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకుంటే. అంటే మనం చాలాసార్లు చాలామంది యాక్టర్స్ని చూసి అనుకుంటాం, బా అసలు కమల్ హాసన్ అయితే స్వాతిముత్యంలో ఆ క్యారెక్టర్లో జీవించేశాడు, ఇలా మనం చాలాసార్లు చాలామంది విషయంలో అనుకుంటాం. కానీ పాత్రలో జీవించడం అనేది ఒక ఏమంటారు దాన్ని, ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే, అంటే ఈ హీరో ఇంకా అసలు ఆ క్యారెక్టర్ని గుర్తు చేశాడు తప్ప బయటికి వచ్చాక కూడా చిరంజీవి బాగా చేశాడు లేకపోతే ఇంకా ఆ హీరో బాగా చేశాడని చెప్పకుండా ఆ క్యారెక్టర్ భలే ఉంది, ఆ క్యారెక్టరైజేషన్ అసలు ఆ ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్ పేరు ఏదైతే ఉందో అది భలే ఉంది, ఆ యాక్టింగ్ బాగుంది అని, లేకపోతే ఆ క్యారెక్టర్ డిజైన్ బాగుంది ఎవరైతే చేశారో అనే ఆ క్యారెక్టర్ గురించే కనుక మాట్లాడుకుంటూ ఉన్నామంటే అది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈయనే ఎన్టీఆర్. సాధారణంగా ఎవరికైనా సరే పాత్రలో జీవించడం అనేది ఒక మామూలుగా ఒక చాలామంది విషయంలో మనం చెప్పేటటువంటి ఒక ఎక్స్ప్రెషన్, బట్ ఆ ఎక్స్ప్రెషన్కి ఒక జెన్యూనిటీ, ఒక సార్థకత తీసుకొచ్చేది మటుకు ఎన్టీఆర్ విషయమే. ఎన్టీఆర్ విషయంలో అది అతికినట్టుగా సరిపోతుంది, ఇంకెవ్వరి విషయంలోనూ నప్పదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు మనము పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకూడదు, అలా అయితే కనుక మనం బ్యాలెన్స్ తప్పుతాము. పాత్రలో ఇన్వాల్వ్ అయినట్టు నటించాలి అంతే, మనం వేరేగా ఉండి మన పాత్రను మనం గమనిస్తూ ఉండాలి అంతేగాని మనమే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయకూడదు అని. కానీ ఎన్టీఆర్ పద్ధతి అది కాదు, అది ఫస్ట్ మూవీ నుంచే తెలిసిపోతుంది. ఆయనది ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కదా, సో స్వతంత్ర వీరుల మీద మన దేశం సినిమాలో లాఠీచార్జ్ చేసే సీన్లో జూనియర్ ఆర్టిస్టులని కొంతమందిని తీసుకొచ్చి ఇదిగో వీళ్ళు స్వతంత్ర సమర యోధులు అన్నారు. యాక్షన్ అనగానే ఇంకా ఈయన వాళ్ళ మీద పడిపోయి నిజంగానే చితక్ కొట్టేశారు. వాళ్ళు బాబోయ్ బాబోయ్ అన్న వినకుండా తరిమి తరిమి కొట్టారు. వాళ్ళు బెదిరిపోయి ఆ స్టూడియో గేట్స్ ఉంటాయి కదా ఆ గేట్ దాకా పారిపోయినా కూడా ఈయన వెంట పడి మరీ కొట్టారు. దాంతో డైరెక్టర్ గారు తిట్టిపోశారు, ఏంటయ్య అసలు నువ్వు నిజంగానే కొట్టేస్తున్నావు అని. అదేంటండి పోలీసులు నిజంగానే కదా కొట్టేది అని ఈయన ఆన్సర్ ఇచ్చారు.
అప్పుడు ఈయన ఇన్వాల్వ్మెంట్ యాక్టింగ్లో అయినా ఇది వాళ్ళకి తెలిసింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది అంటే కొంచెం నెగటివ్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు, ఆ జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి ఏదో ప్రతాపం చూపించారు, అదే కనుక తనని కొట్టే మాట అయితే ఊరుకుంటారా ఏంటి, తను స్టార్ హీరో అయ్యాక కానీ అంతకుముందు కానీ తనను కొట్టే విషయంలో ఎవరు ఊరుకోరు, జూనియర్ ఆర్టిస్టులు అంటే అందరూ చేయలేపేస్తారు అని అనుకుంటారేమో, అస్సలు కాదు. ఎందుకంటే పల్లెటూరి పిల్ల మూవీ అని దాంట్లో తనే హీరో అని చెప్పాను కదా, అందులో అంజలి చేత చెంపదెబ్బ తినేటటువంటి సీన్ ఉంటుంది అంజలిదేవి గారి చేత. ఆవిడ లాగి కొట్టిన డైరెక్టర్ ఎంతకీ టేక్ అసలు ఓకే చెయ్యట్లా, మళ్ళీ ఒకసారి టేక్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి టేక్ తీసుకుందాం అని చెప్పి 9 సార్లు కొడితే తప్ప అసలు ఆ టేక్ ఓకే కాలేదు. మధ్యలో ఆవిడ అరే పాపం కొత్త అబ్బాయి అండి కంగారు పడిపోతాడు ఇన్నిసార్లు టేకులు తీసుకుంటే చెంప కూడాను కాస్త కష్టము అని అంటే ఏమీ పర్వాలేదు కొట్టండి అని చెప్పి ఎన్టీఆరే ఎన్కరేజ్ చేసి మరీ అన్ని టేకులకి తను తన ఫుల్ సపోర్ట్ ఇచ్చేసరికి ఆ షూటింగ్ ఆ రోజు అయిపోయేసరికి చెంప ఎర్రగా కందిపోయింది, అంతలాగా కొట్టించేసుకున్నారు. అదే పల్లెటూరి పిల్ల మూవీలో ఇంకొక సీన్ ఉంది, అదేంటో చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారే హంస నడక దాన నినడకలు హొయలున్నది తాన నువ్వు కొలుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారే హంస నడక దాన నినడకలు హొయలున్నది తాన ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో. నువ్వు పులుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. ఒకసారి నన్ను చూడరాదా చెంత చేర సమయమిది కాదా, ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా చాలు నీ మర్యాద. వదలాడినే నీ వాడనే కాదా, నువ్వు పులుగుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. మగడంటే మోజు లేనిదానా మనసుంటే నీకు నేను లేనా, మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా కోపమా నా పైన. నీ నోటి మాటకి నోటుకోలేనా నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారే హంస నడక దాన నినడకలు హొయలున్నది తాన. నువ్వు కొలుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా ఓ తెలియా ఓ మగువా అది నీకే తెలుసు.
Oh, మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక తెలియ కానుక ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సెలబ్రేషన్ మూమెంట్స్, సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్, పాటల తోటలు, మాటల మూటలు, అల్లరి కబుర్లు, ఆలోచింపజేసే అంశాలు. ఇలాంటి నవరస భరిత వీణుల విందు కోసం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 to 7:30 వరకు ప్రసారమయ్యే మీతో మీ హైమక్ కార్యక్రమాన్ని వినాల్సిందే మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. పల్లెటూరి పిల్ల సినిమాలోనే ఇంకొక సీన్ కూడా ఉంది, విచ్ డెపిక్స్ డెడికేషన్ టువర్డ్స్ యాక్టింగ్. అని చెప్పాను కదా. అందులో ఒక కోడె దూడతోటి ఒక ఫైట్ సీన్ ఒకటి ఉంటుందన్నమాట. డోప్ని పెడతాను అని అంటే వద్దు అని చెప్పి ఈయనే ఆ ఫైట్ సీన్ చేస్తానని చెప్పారు. ఎద్దు చూడబోతేనేమో విపరీతమైన బలంగా ఉంది. అదొక ఆస్ట్రేలియన్ గిత్త అన్నమాట. శుభ్రంగా ఆ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ని ఎత్తి కొదేసింది. దెబ్బకి ఈయన కింద పడి ఈయన కుడి చేతి మణికట్టు విరిగింది. కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి కొన్ని వారాలు, చివరికి పుత్తూరు వైద్యంతో బాగు చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి తెల్లవారుజామున షూటింగ్ అయ్యి నిర్మాత కారులో ఇంటికి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఆ చేతికే మళ్ళీ దెబ్బ తగిలింది, మళ్ళీ కట్టు. కానీ చిన్న మజిల్ స్ప్రెయిన్కే ఇవాళ రేపు హీరోలేమో అసలు బాబాయ్ ఇప్పుడు ఒక 2-3 వీక్స్ క్యాన్సిల్ చేయండి షూటింగ్ అది అని అంటూ ఉంటారు కదా. బట్ ఆ కట్టు కనపడకుండా ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని మరీ ఆయన షూటింగ్స్కి వచ్చేసేవాళ్ళు, అయిపోజేసేవాళ్ళు. సరేలే, ఇదంతా తొలి రోజుల్లోనేమో, ఒకసారి ఎస్టాబ్లిష్ స్టార్ అయ్యాక ఎవరైనా సరే స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇంత డెడికేషన్ ఏం చూపించరు అని అనుకుంటారేమో. చివరిదాకా అలాగే మెయింటైన్ చేశారు ఆయన. స్టంట్స్ ఏమైనా ఉంటే మూవీస్లో డూప్ అనేది వద్దు అని ఈయన నిజంగానే పోట్లాడేసేవారు. అండ్ విలన్లను పట్టుకుని చావు కొట్టేవారు. వాళ్ళ చేతిలో దెబ్బలు అలాగే తినేవారు. ఏదైనా సరే నో డూప్, నేనే చెయ్యాలి. దెబ్బలు తిన్నా సరే కొట్టినా సరే, ఒక దెబ్బలనే కాదు ఎటువంటి సాహసమైనవైనా సరే. గులేబకావళి మూవీ అందరికీ తెలిసిందే, గులేబకావళి కదా. ఆ సినిమాలో చిన్న చిన్న పొట్టి కత్తులు, ఎందుకంటే జానపద చిత్రం కదా అది, అట్లాంటి చిన్న చిన్న కత్తులతో పోట్లాడినప్పుడు గీరుకుపోయేవిట. అలా గీరుకుపోయినా సరే అలాగే ఫైట్ చేసేవారు. ఆ షూటింగ్ మొత్తం అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు చూసుకోవడమే తప్ప కనీసం మధ్యలో నాకు ఇలా జరిగింది ఏమన్నా ఒక ఫస్ట్ ఎయిడ్ చేయండి అని కూడా అనేవారు కాదుట. కృష్ణావతారం సినిమా గురించి అయితే ఒక ఇన్సిడెంట్ చెప్తారు. రాయబారం సీన్ ఒకటి జరుగుతూ ఉంటుంది. దుర్యోధనుడితో ఒక పద్యం చెప్పేటటువంటి సీన్ అన్నమాట. యుద్ధం అంటూ జరిగిందంటే భీమసేనుడు నీ తొడలు విరక్కొడతాడు చూసుకో అని దుర్యోధనుడికి వార్నింగ్ ఇస్తూ చెప్పేటటువంటి ఒక పద్యం. ఆ సీన్లో ఎఫెక్ట్ కోసం అని చెప్పి చేతిలో ఒక ఫ్లూట్ పట్టుకొని ఇలా తొడ మీద నెమ్మదిగా ఇలా కొట్టుకుంటూ పద్యం పాడారు. సరే అలాగే పాడారు, టేకుల మీద టేకులు అయిపోయినాయి, అంత బాగానే ఉంది, ఓకే. అయితే గొడవ ఏంటంటే అది మామూలు చెక్క ఫ్లూట్ కాదు, స్టీల్ది. కొన్ని టేకులు తీసుకుని మొత్తం మీద సీన్ ఓకే చేయించుకుని మేకప్ తీసేసి బట్టలు మార్చుకుంటూ ఉంటే అప్పుడు కనపడ్డాయంట తొడ మీద ఫ్లూట్ గీతలు. ఎర్రగా మొత్తం రక్తం గడ్డ కట్టేటట్టు కొట్టేసుకున్నాడు ఆయన. విషయం ఏంటంటే అది ఆ తర్వాత అంటే మొత్తం సీన్ అంతా ప్యాకప్ అయిపోయాక చూసుకుంటే తప్ప తెలియలేదు ఈయనకి. అలాగే భూకైలాస్ సినిమాలో వేసినప్పుడు రావణాసురుడి వేషం వేశారు కదా భూకైలాస్లో. అసలు ఆ సినిమా ఎప్పుడు శివరాత్రికి వేస్తూనే ఉంటాడు ఈటీవీ వాడు. ఎప్పుడు వేసినా కూడాను మనకి ఒక రకమైనటువంటి తన్మయత్వం అన్నమాట. అంటే ఒక చెడు వ్యక్తిలో, అంటే రావణాసురుడు రాక్షసుడి వేషం వేసినా కూడా అందులో ఇంత భక్తి, ఇంత పారవస్యం ఉంటుందా అని చూపించినటువంటి, ఒక సాఫ్ట్ కార్నర్ మనకు కూడా కలిగేంతలా చూపించినటువంటి మూవీ భూకైలాస్. ఆ సినిమాలో వేసినప్పుడు రావణాసురుడు తపస్సు చేస్తున్నటువంటి సీన్ తీస్తుండగా లంచ్ బ్రేక్ వచ్చింది. ఆ తపస్సు మరి గడ్డలు మీసాలు అవి పెరిగి ఉంటాయి కొంచెం, మొత్తం అంతా చుట్టూ మట్టితోటి ఒక పుట్ట కట్టారు. లంచ్కి లేస్తే మళ్ళీ ఈ పుట్టలన్నీ పాడైపోతాయి, మళ్ళీ మొత్తం అంతా కూడాను ఒకసారి సెట్టింగ్ అయ్యాలి. అసలు ఏం అక్కర్లేదు, ఎందుకు అసలు మళ్ళీ లేవడము కట్టడము, ఈ పూటకి నేను భోజనం మానేస్తాను అని అన్నారు ఎన్టీఆర్. డైరెక్టరే నొచ్చుకుని అరే అని ఏదైనా కొంచెం ఏదైనా తినండి అని నచ్చజెప్పబోయినా కూడా ఎన్టీఆర్ అసలు విన్నే వినలేదు. అసలు అంతకుముందు సినిమాల్లో ఏంటంటే రాజుల కిరీటాలు అంటూ అట్ట కిరీటాలు పెట్టేవాళ్ళు. ఈయన కాలం వచ్చేసరికి ఏమైందంటే లోహపు కిరీటాలు వచ్చేసినాయి, ఇత్తడివి అలాంటివి. ఈయన కిరీటం పెట్టుకుని కూర్చుంటే లంచ్ టైంలో కూడా అసలు కనీసం తీసేవారు కూడా కాదంట, ఎందుకంటే ఎక్కడ తీసేటప్పుడు మేకప్ చెదురుతుందో అని. కర్ణ సినిమా టైంలో అయితే గంటల తరబడి అలాగ కిరీటం పెట్టుకుని ఉండడంతో నుదుటి మీద ఒక మచ్చ పడిపోయింది. అలాగా పౌరాణిక పాత్రలు కానివ్వండి, సోషల్ అవ్వనివ్వండి, లేకపోతే ఈ మన ఫోక్ టైప్ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఒకసారి ఒక క్యారెక్టర్ అనుకున్నారంటే ఇంకా ఏది ఏమైనా సరే అది చేసి తీరాల్సిందే, అంత పర్ఫెక్ట్గానూ చేయాల్సిందే. చిరంజీవులు సినిమా ఉంది కదా, దాంట్లో ఎన్టీఆర్ది గుడ్డివాడి పాత్ర, ఆ ఎఫెక్ట్ రావడానికి కళ్ళల్లో ఏవో పెట్టుకోమని చెప్పేవాళ్ళట. అవి పెట్టుకుంటే కళ్ళేమో మంటలు, అయినా కూడా ఈయన కనీసం కుయ్యే కయ్య అనేవారు కాదు. రోజుల తరబడి అలా పెట్టుకుని ఆ కళ్ళ మంటలు భరించేవాడు. కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నా సరే డోంట్ కేర్ అన్నట్టు. అయితే సరే అప్పుడు భరించే శక్తి ఉంది కాబట్టి అలా చేసి ఉంటారు, తర్వాత అయితే అందరికీ అంత శక్తి ఉండదు కదా అంటారా. అది జస్ట్ యూత్ యంగ్ ఏజ్లోనే కాదు, ముసలితనంలో కూడా అదే కమిట్మెంట్ అది కంటిన్యూ అయింది. ఎందుకంటే చండశాసనుడు సినిమా తీసే టైంకి ఆయన వయసు 60 ఏళ్ళు సుమారుగా, 1983లో చండశాసనుడు. ఆ మూవీ షూటింగ్ టైంలో ఆయన ఛాతి మీద నుంచి బండి వెళ్ళిపోయింది స్టంట్స్లో భాగంగా. అయినా సరే కనీసం ఒక చిన్న అయ్యో అని కూడా అనలేదు, షూటింగ్ కూడా ఆపేయలేదు. పని విషయానికి వస్తే ఆయన పని రాక్షసుడు, కుయ్యి కయ్యి మనకుండా కంప్లీట్ చేసి 100% దాన్ని పర్ఫెక్షన్తో కంప్లీట్ చేసేవాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే అందరూ అలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాడు, అలాగే ఉండమని చెప్పేవారు ఆయన. వాళ్ళంతానే బాబాయ్ కష్టము అనేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా కూడా మరి ఆయనలాగే తెల్లవారుజామున 2 లేవాలి, కనీసం సూర్యోదయం కాకుండానే 6 కూర లాగించాలి అంటే కష్టం కదా. ఆయన బ్రహ్మాండంగా తినేవారు, అండ్ కావాలంటే అన్నం మానేసేవారు. ఎంత హెవీగా తినగలరో అంతకన్నా ఇంకా ఎక్కువ రోజులు తినకుండానూ ఉండగలరు. కరెక్ట్గా 9:30 అయ్యేసరికల్లా నిద్రకు ఉపక్రమించాలి, నైట్ 2 అర్ధరాత్రి లేవాలి, ఇవన్నీ కూడాను ఉండే వెనక్కి. మరి అట్లాంటి ఒక డిసిప్లిన్ ఉండి ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, ఇట్లాగే లైఫ్ స్టైల్ ఉండాలి అనుకునే వాళ్ళు మరి కొంచెం కష్టమే కదా. అందరూ అలా పాటించాలి అని అంటే కొంచెం కష్టమైన విషయమే. బట్ ఈయన అందరూ అలా ఉండాలి అనుకునేవారు, అది ఎవరి వల్ల అయ్యేది కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
గోరవలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో.
పందిరి మనపై నిలిచే
ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగా పిలిచే
ఏమని పిలిచే
వీడని జంటగరమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో తాకే జ్వాలలు ఏవో
ఏమో ఏవో
వేడిగా సోకే వెన్నెలలేవో
ఏమో ఏవో
చిన్నది విసిరే తూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ ఎంత యునిక్గా ఉండేదో, అంటే 9:30 పడుకోవడం, 2 లేవడం, అంటే అర్ధరాత్రి బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పి అప్పుడు ఆయన తన పనులను స్టార్ట్ చేసేవారు. అటు స్నానం చేసి పూజ చేసుకుని సూర్యోదయం అయ్యేలోపు అరకోడి కూర తినేసేవారు. అంత అపిటైట్, అంత హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి మరి ఆయన ఉంటే సరిపోతుంది, కానీ ఆయనతో పనిచేసే వాళ్ళందరూ కూడా అలా ఉంటే బాగుంటుంది అంటే అట్లాంటి ఒక లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకునేవారు. నాలాగే అందరూ డిసిప్లిన్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి అని. కానీ అందరూ అంత డిసిప్లిన్డ్గా, అంత కమిటెడ్గా ఉండడం కొంచెం కష్టం కదా. అందుకే వాళ్ళందరికీ ఈయనంటే హడల్. ఎంత ఎపిటైట్ ఉండి ఎంత తింటారో అంతకన్నా ఎక్కువ రోజులు అన్నం తిని తినడం అసలు మానేసేవారు అని కూడా చెప్పాను కదా. రావణాసురుడి వేషం వేసేటప్పుడు రెండు పూటలా నాన్ వెజ్జే తినేవాళ్ళు, అదే రాముడు వేషం వేసేటప్పుడు మొత్తం మానేసేవాళ్ళు. అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ లాజికల్గా ఆలోచిస్తే అసలు అది అనవసరం, ఎందుకంటే ఒరిజినల్ రాముడు కూడా నాన్ వెజిటేరియనే, క్షత్రియుడు కదా, యుద్ధం చేయాల్సిన వాడు, అందుకని నాన్ వెజ్ తినేవాడే. కానీ ఆయన వేషం కట్టిన రోజుల్లో ఈయన నాన్ వెజ్ అనేది అసలు ముట్టుకునేవాడే కాదు. ఎందుకు అలాగా అంటే రాముణ్ణి ఊహించినప్పుడు మనకి క్షత్రియుడు గుర్తురాడు, ఒక రాజు కనపడడు, ఒక దైవాంశ సంభూతుడు కనపడతాడు. మరి ఆ దైవాంశ సంభూతుడు అన్నటువంటి ఒక క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలి అంటే ఆ ప్రసన్నత, ఆ దైవాంశ క్వాలిటీస్ అవన్నీ కనపడాలి అంటే సౌమ్యంగా ఉండాలి అని ఎన్టీఆర్ గారి ఊహ. అందుకే అనియమనిష్టలని నేను. అలాగే దుష్టపాత్రలు వేసినప్పుడు ఎన్టీఆర్ విపరీతంగా తినేవారు. అండ్ ఇంకో విషయం కూడా ఉంది, ఛాతీ మీద వెంట్రుకలు లేకుండా తీసేసేవాళ్ళు, కండలు తిరిగినట్టు కనపడకుండా జస్ట్ కేవలం బలిష్టంగా మాత్రమే కనపడేలాగా ప్రాణాయామం చేసేవారట. పళ్ళు అస్సలు గారపట్టకూడదు అని కిళ్ళి కూడా వేసుకునేవాళ్ళు కాదట. ఈ జాగ్రత్తల వల్లే మనకి ఆయన ఒక అంటే స్క్రీన్ మీద ఏదైనా ఒక దేవుడి క్యారెక్టర్ కనుక పోర్ట్రే చేస్తే దేవుడికి ప్రతిరూపంలాగే అనిపించి ఉంటారు. వేరిన్ మీరు నార్త్ ఇండియాలో చూస్తే వాళ్ళెవరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనపడదు. అందుకే వాళ్ళు ఎంత బాగా నటించినా నటిస్తున్నారు అనే అనుకున్నాను తప్ప అరే నిజంగా దేవుడే దిగొచ్చాడేమో అన్నట్టుగా అట్లాంటి ఒక క్యారెక్టరైజేషన్ మనం ఊహించలేము. ఎన్టీఆర్ని తెలుగు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేనట్టుగా చేసినవి కేవలం పౌరాణికాలే. ఆయన మిగతావన్నీ కూడా వేశారు, ఒక ఏంటి మన జానపద చిత్రాలు కానీ లేకపోతే ఏమైనా వేరే హిస్టారికల్ ప్రామినెన్స్ ఉన్నవి, అలాగే సాంఘిక సినిమాలు ఎన్ని వేసినా పౌరాణికాలు మాత్రమే ఎన్టీఆర్ని మర్చిపోలేనట్టుగా చేశాయి. అసలు ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి ధైర్యంగా మనము ఘంటాపథంగా చెప్పొచ్చు, నా భూతో నా భవిష్యత్తు అని. అంటే ఇప్పట్లో నా భవిష్యత్తు అట్లీస్ట్ నాగేశ్వరరావు గారితో పోలికి వచ్చినప్పుడు ఆయన వేసినటువంటి క్యారెక్టరైజేషన్స్ ఏవైనా సరే, ఆ తర్వాత శోభన్ బాబు గారు వేశారు, నాగార్జున వేశారు, జగపతి బాబు వేశారు, ఏదో ఒక స్థాయిలో ఎంతో కొంత నాగేశ్వరరావు గారి స్థానానికి కొద్దో గొప్ప అయినా చేరువుగా వచ్చారనే చెప్పొచ్చు. కొద్దో గొప్ప అన్న, నాట్ టోటల్ రీప్లేస్మెంట్. కానీ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల దగ్గరికి వచ్చేసరికి ఆయనలా ఒప్పించిన వాళ్ళు చాలా అరుదు. అరుదు అని ఎందుకంటున్నానంటే కాంతారావు గారు కృష్ణుడిగా వేశారు, హరినాథ్ వేశారు, వాళ్ళు బాగా చేశారు, డౌటే లేదు, బాగానే చేశారు. సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు కూడాను వేశారు. మరి వీళ్ళందరూ వేసిన ఒక రావణాసురుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా ఎస్వి రంగారావు గారు కూడా గొప్పగా వేశారు. అయితే వీళ్ళందరూ కృష్ణుడిగా, రాముడిగా అటు నెగటివ్ రోల్స్లో రావణాసురుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా ఎంతమంది ఎన్ని విధాలుగా వేసినా కూడా వాళ్ళు వాటికి నప్పారు, అందులో డౌటే లేదు. కానీ ఎన్టీ రామారావు గారు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు. వీళ్ళు బాగా చేశారు, కానీ అన్ని రకాల పౌరాణిక పాత్రల్ని కరెక్ట్గా ఒప్పించగల, నప్పించగల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆరే. ఆయన ఫస్ట్ పౌరాణికం వచ్చేసి మాయారంభ. ఆ మాయారంభలో ఆయన వేసినటువంటి క్యారెక్టరు అంతగా హిట్ అవ్వలేదు. మాయాబజార్ ఆయన రెండో పౌరాణికం. ఆ సినిమాతోనే ఆయన కృష్ణుడిగా క్యాలెండర్లకు ఎక్కారు. అప్పటిదాకా ఈలపాటి రఘురామయ్య గారు కృష్ణుడు, ఎక్కడ ఏ వేషం వేయాలన్నా సరే కృష్ణుడి క్యారెక్టర్ ఉంది అంటే ఈలపాటి రఘురామయ్య గారే గుర్తొచ్చేవాళ్ళు. మాయాబజార్ తీద్దామనుకున్న కేవీ రెడ్డి గారు ఈయనకి కృష్ణుడి వేషం ఇచ్చి కిరీటం స్టైల్ అది మార్పించి ఫుల్ క్రౌన్ పెట్టి అందులో ఒక నెమలీకల గుత్తి కూడా పెట్టి ఆయన ఛాతీ కనపడేట్టుగా చేసి మేకప్ పూర్తి చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చేసరికి అందరూ ఈయన అందానికి వాహ్ సూపర్ అన్నారు. దాంతో ఎన్టీఆర్కి ధైర్యము ఆత్మవిశ్వాసము రెండూ వచ్చినాయి. ఇక అప్పటి నుంచి కృష్ణుడు అంటే ఎన్టీఆరే అనుకునే స్థితికి తీసుకొచ్చారు. కృష్ణుడుగా ఆ చిరునవ్వు కానీ ఆ కొంటెతనం కానీ ఏమంటారు దాన్ని ఒక ఐ కెన్ ట్యాకిల్ ద సిచ్యువేషన్ అనేటటువంటి ఒక భరోసా కానీ ఇలాంటివి జస్ట్ ఒక చిన్న జెస్చర్తో మీరు మాయాబజార్ గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మాయా శశిరేఖగా సావిత్రి నటిస్తున్నప్పుడు అంటే ఆ హావభావాలన్నీ ఒక మగవాడిగా మరి ఎస్వి రంగారావు లాగా చేయాలి కాబట్టి చేతులు ఇలా పెట్టుకోవడము ఆ చిన్న జెస్చర్ ఫ్లూట్తో జస్ట్ ఒకసారి కృష్ణుడు ఇలా అంటారు అట్లాంటి చిన్న చిన్న జెస్చర్స్తో ఒక కొంటితనాన్ని ఆ చిరునవ్వు మాకు తెలుసులే అన్నట్టుగా నేను చూసుకుంటానులే అన్నట్టుగా అసలు ఎంత చిన్న చిన్న విరుపులతో చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న జెస్చర్స్తో ఒక క్యారెక్టర్కి ఇంతటి అందాన్ని ఆపాదించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. నిజంగా మాయాబజార్ తర్వాత కృష్ణుడు అంటే ఎన్టీఆరే తెలుగు వాళ్ళకి. అసలు నిజం కృష్ణుడు ప్రత్యక్షమైనా కూడా మేబీ నువ్వు కృష్ణుడు కాదు, నువ్వు ఎన్టీఆర్ పోలికల్లో లేవు, నువ్వెవరో మాకు తెలియదు అనేంతలా మనకి అసలు ఒక మైండ్లో ముద్రించుకుపోయినటువంటి ఒకే ఒక రూపం. అందుకే అలాంటి ఒక నటుడు మళ్ళీ నా భూతో నా భవిష్యత్తు అన్నది. ఇలాంటివి ఇంకా బోలెడన్ని విశేషాలు ఉన్నాయి, అన్నీ ఒకరోజు ఎటో చెప్పుకోలేము. సమయాభావం వల్ల ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో అంటే సోమవారం మామూలు విషయాలతో కలుద్దాం, ఎన్టీఆర్ స్పెషల్తో మళ్ళీ శనివారం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం. మే 18, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.